नमस्सिवाभ्याम् नवयौवनाभ्याम् परस्पराश्रिष्टवपुर्धराभ्याम् नगेन्द्रकन्या वृषकेतनाभ्याम् नमो नमः शंकर पार्वतीभ्याम्। కార్తీక మాసంలో 25వ రోజు కార్యక్రమంలో అడుగు పెట్టాం. ఈరోజు సూర్యోదయానికి ముందు లేచి కార్తీక స్నానం చేసి ఆ తదనంతరం ఒక్కసారి గురుస్మరణ చేసుకోండి. ఈ రోజుట సూర్యోదయానికి ముందు మనస్సులో కానీ లేక పైకి వాక్కుతో కానీ గురువుని భక్తితో స్మరిస్తే అటువంటి వాడు కోటి జన్మలలో చేసిన మహాపాపాలు తొలగి సుఖంగా ఉంటాడు అని శాస్త్రం చెబుతున్నది. కోటి జన్మ కృతం పాపం స్మరణేన వినశ్యతి. ఒక జన్మలో కాదు, ఏమో మనం ఏ జన్మలో ఏ దోషం చేసామో మనకే తెలుస్తుంది. కోటి జన్మల మహాపాపములు గురుస్మరణ వల్ల తొలగిపోతాయి. అది కూడా సూర్యోదయానికి ముందు. ఒకవేళ సూర్యోదయం అయిపోతే మళ్ళీ సూర్యాస్తమయం తర్వాత అయినా సరే ఈ పూట గురుస్మరణ చేయండి అన్నారు. వందే గురుపదద్వంద్వం అవాంగ్మానసగోచరం రక్తశుక్ల ప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః. భక్తితో గురువు పాదపద్మాలకు నమస్కారం చేస్తున్నాను అని శ్లోకం చదువుకోండి. ఏమీ చేతకపోయినా పర్వాలేదు, మా గురువుగారి పాదపద్మములకు భక్తి శ్రద్ధలతో నమస్కారం చేస్తున్నాను అన్నంత మాత్రం చేతనే కోటి జన్మల మహాపాపాలు తొలగుతాయి. ఈ ఒక్కరోజుకి ఆ ప్రత్యేకత ఉన్నది. కొన్ని దినాలున్నాయి, అవి చాలా గొప్పవి. ఆషాఢమాసంలో పూర్ణిమ, వ్యాస పూర్ణిమ, గురు పూర్ణిమ ఆనాడు, కార్తీక మాసంలో 25వ రోజు మాఘ పూర్ణిమ. ఇటువంటి రోజులలో సూర్యోదయానికి ముందు సూర్యాస్తమయం తర్వాత చేసేటటువంటి గురు స్తోత్రం, గురు వందనం మహాపాపాలని తొలగిస్తుంది. మానవుడికి వైకల్యం దేనివల్ల వస్తుంది? అంగవైకల్యం. ఒక్కొక్కడు కుంటివాడుగా, ఒక్కొక్కడు గుడ్డివాడుగా, ఒక్కొక్కడు గూనివాడుగా పుడుతున్నారే, దానికి పూర్వజన్మలో మనం చేసుకున్న కర్మలే కారణం. ఎవరైనా తెలిసి కాని తెలియక కాని గురువుల్ని కాలితో తన్నినా, తల్లిదండ్రుల్ని కాలితో తన్నినా, లేక పురోహితుల్ని కాలితో తన్నినా, అర్చకుల్ని కాలితో తన్నినా, శివలింగం వంటి పరమ పవిత్రమైన వస్తువుల్ని, దేవాలయంలో ఉన్న విగ్రహాలని కాలితో తన్నినా, అటువంటి వాళ్ళు రాబోయే కాలంలో కుంటివాళ్లే పడతారు. చూడకూడని చూపులతో మహాత్ములను చూసిన పాపాత్ములు కూడా గుడ్డివాళ్ళై పడతారు. ఎంతసేపు ఇతరుల మీదకి చెయ్యెత్తి మహాత్ముల మీదకి యుద్ధానికి ఎడితే అటువంటి పాపాత్ములకి వచ్చే జన్మలో చేతులు లేకుండా ఉంటాయి. ఓపిక ఉన్నది కదానని నోటికొచ్చినట్టు మహాత్ముల్ని తిడితే, ఫలానా వాడు నశించాలి, వాడు దుర్మార్గుడు అంటూ బ్యానర్లు కడితే, 10 మంది ఒక చోట చేరి ఒక పుణ్యాత్ముడి మీద ధ్వజమెత్తితే అటువంటి వాళ్ళు వెన్నుపూస పోటుతోటి, దంతాల పోటుతోటి, ముక్కుకు సంబంధించిన రోగాలతో నశించిపోతారు. ఇప్పుడు చాలామందికి పెద్ద సమస్య ఏమిటో తెలిసినా, యవ్వనంలో ఉన్నప్పుడు కాస్త 4 రోజులు ఆరోగ్యంగా ఉన్నప్పుడు, కాస్త సంపాదన ఉన్నప్పుడు, లేకపోతే కొంచెం పేరు వస్తున్నప్పుడు, లేకపోతే కొంచెం 10 మంది కూడా ఉన్నప్పుడు, అప్పుడు దేవుడు లేదు, గుడువు లేదు, ఏమీ తెలియదు. అప్పుడు రెచ్చిపోతారు అన్నమాట. ఇక వాళ్ళు తప్ప మరొకళ్ళు లేరు, మనం ప్రపంచంలో ఏదైనా సాధించుకొని అనుకుంటారు. రేపెప్పుడో వయస్సు కొద్ది కొద్దిగా మార్పు వచ్చాక అప్పుడు చూపిస్తాయి ఈ పాత పాపాలన్నీ. భగవంతుడు సరైన టైంలో పడగొడతాడు వాడిని. ఎక్కువ మందిని చూడండి, అందుకే 40 ఏళ్లలోపు చేసిన పాపాలన్నీ 40 తర్వాత 70 మధ్యలో అనుభవిస్తారు. మరీ మహాపాపాలు చేస్తే ఈ జన్మలోనే ఇక్కడే వెంటనే అనుభవిస్తారు. అత్యుత్కటైహి పుణ్యపాపైహి ఇహైవ ఫలమశ్రుతే. ఎక్కువ చేసిన పుణ్యపాపాలైతే ఈ జన్మలో అనుభవిస్తాం, కొంచెం తక్కువైతే ఈ జన్మలో తక్కువ అనుభవించి వచ్చే జన్మలో ఎక్కువ అనుభవిస్తాం. కాబట్టి ఈ జన్మలో సాధ్యమైనంత వరకు ఏం చేయాలన్నమాట, తక్కువ పాపాలు చేయడానికి ప్రయత్నించాలి, సత్కర్మాచరణ చేయడానికి ఎక్కువ ప్రయత్నించాలి. మహాపాప కర్మములకు తగినటువంటి శిక్షలు వచ్చి తీరుతాయని గ్రహించాలి. తెలుసో తెలియకో మహాపాపాలు మహాపాపకర్మలు చేశాం, దానికి ప్రాయశ్చిత్తం ఏమిటి అంటే కార్తీక మాసంలో వ్రతాచరణ, స్నానం, దానం. 25వ రోజు సూర్యోదయానికి ముందు స్నానం చేసి సూర్యోదయానికి ముందే గురుస్మరణ చేస్తే మహాపాపాలు తొలగుతాయనగా, దాంతోపాటు రాబోయే కాలంలో అంటే వార్ధక్యంలో వయస్సు పెరిగే కొద్దీ చూపు తగ్గకుండా అనారోగ్యాలు రాకుండా ఉన్నంత వరకు ఆనందంగా బ్రతకాలంటే దానికి ఒక సులభోపాయం ఉన్నది. 25వ రోజున ఉసిరి చెట్టుకి ప్రదక్షిణ చేయండి. నేను వరుసగా మూడు విషయాలు చెబుతాను, ఈ మూడు కూడా 25వ రోజు చేయండి. సూర్యోదయము నుండి సూర్యాస్తమయంలోపు 25వ రోజు ఉసిరి చెట్టుకి ప్రదక్షిణలు చేసి ఉసిరి చెట్టు కాలిపోకుండా దాని దగ్గర ఒక ఆవునేతి దీపం వెలిగించండి. ఆ తర్వాత అక్కడ కూర్చుని విష్ణు సహస్రనామ పారాయణ చేయండి లేదా శివ సహస్రనామ పారాయణ చేయండి. నమ్మక చమకాలు చదువుకోవచ్చు లేదా నారాయణ సూక్తం చదవండి. ఆ తర్వాత ఒక ఆవునేతి దీపాన్ని, అది బంగారంతో చేసిందో వెండితో చేసిందో మట్టితో చేసిందో మన శక్తినుసరించి వెలిగించి దక్షిణతో ఉసిరి చెట్టు దగ్గర ఒక పుణ్యాత్ముడికి దానం చెయ్యండి. పుణ్యాత్ములకి, మహాత్ములకి, వ్యసనములు లేనటువంటి వాళ్ళకి ఉసిరి చెట్టు దగ్గర 25వ రోజు దీపదానం చేస్తే వార్ధక్యంలో రోగాలతో తీసుకుపోకుండా ఉంటారు. ఒక్క గురుద్రోహ పాపం తప్ప అన్ని పాపాలు పోతాయి. గురుద్రోహానికి ఏం చేయాలో ముందే చెప్పాను కదా, మళ్ళీ ఆ గురువుని తలుచుకోండి అంతే ఉదయం పూట. గురుద్రోహ పాపం అంత తేలిగ్గా పోదు కనుక మళ్ళీ గురువుగారు అయి మిమ్మల్నే తలుచుకుంటున్నారు, మీరే నా దిక్కన్నారంటే గురుద్రోహ పాపం పోతుంది. గణపతి సత్యానంద స్వామి వారు గురుధిక్కారపు పాపము తొలగించి అని ఒక గొప్ప పాట ఒకటి రాశారు. గురుధిక్కారానికి తగిన పాపం మహాపాపం, అది మేరు పర్వతం కంటే ఎత్తుగా ఉంటుంది పాపం, అంటే అంత మొయ్యలేనంత పాపం అనమాట. అనుభవించడానికి చాలా కష్టం గురుధిక్కార పాపం. కొద్దిమంది ఉన్నారు వాళ్ళు ఏ పాపాలు చేశారో ఏమిటో వాళ్ళకి తెలుస్తుంది, అటువంటి వాళ్ళందరికీ సమయం వస్తుంది, మీరు ఏం కంగారు పడక్కర్లా. గురుధిక్కారపు పాపం, గురుద్రోహ పాపాలు అనుభవించే కాలం వచ్చినప్పుడు వాళ్ళు ఏడుస్తారు, ఆ ఏడుపుని మనం తట్టుకోలేమన్నమాట. కానీ అప్పుడు రక్షించాలంటే కష్టం ఆగొట్టే వాళ్ళకు కూడా. అందుకని ఏం చేశారు, 25వ రోజునేమో అటువంటి గురుధిక్కార పాపం చేసిన వాళ్ళు బాబు పొద్దున్నే తెల్లవారుజామున లేచి ఆ గురువుగారు తెలుసుకుని ఆయన కాళ్ళ మీదే పడు, తద్వారా పాపం తొలగుతుంది. తక్కిన పాపములు ఉన్నాయే, అవి ఉసిరి చెట్టు దగ్గర దీపదానం చేయడం ద్వారా, ఇందాక చెప్పినట్టుగా విష్ణు సహస్రనామ పారాయణ ద్వారా తొలగిపోతుంది. మూడు పనులు చేయాలన్నాను కదా ఇవాళ. ఒకటి ఉసిరి చెట్టు దగ్గర దీపదానం, రెండవది ఈరోజు జమ్మి చెట్టుకు కూడా ప్రదక్షిణ చేయండి. కొన్ని భయంకర శనిదోషాలు, జాతక దోషాలు మానవులకి వ్యాపారాభివృద్ధి కలగకుండా చేస్తాయి. ఉద్యోగంలో అభివృద్ధి లేకపోవడానికి, వ్యాపారంలో అభివృద్ధి లేకపోవడానికి, లేక చేస్తున్న ఏ పనిలో అయినా అభివృద్ధి లేకుండా నిత్యం ఆటంకం కలగడానికి మూల కారణం కొన్ని రకాల భయంకర జాతక దోషాలు. అందులో ఈ సంవత్సరం అయితే ఉత్తరాషాఢ వాళ్ళకి, అశ్విని నక్షత్రకులకి, ఇలాంటి వాళ్ళకి కొంతమందికి మహాబాధలు ఉన్నాయి. ఈ బాధలు తొలగాలంటే ఏం చేయాలి, కార్తీక మాసంలో 25వ రోజు రాత్రి అయినా పర్వాలేదు, చీకటి అయినా పర్వాలేదు, జమ్మి చెట్టుకి ప్రదక్షిణలు చేయండి. మీ ఓపికను బట్టి 108 ప్రదక్షిణలు చేస్తే చాలా మంచిది. ఒకవేళ ఓపిక లేక 108 చేయలేని స్థితిలో ఉంటే 27, 9 ఎన్నో కొన్ని చెయ్యండి. ప్రదక్షిణ చేస్తున్నప్పుడు శమీవృక్షాన్ని సాక్షాత్తు శనైశ్చరుడి ప్రతిరూపంగా భావిస్తూ చేయాలి. శమీవృక్షం అంటే జమ్మి చెట్టు అంటే శనైశ్చరుడికి చాలా ఇష్టం, అది శనికి ప్రతీక, శనియే ఆ రూపంలో ఉన్నాడని గ్రహించి భక్తితో ప్రదక్షిణ చేయాలి. అలా చేస్తే శనిదోషాలు జాతక దోషాలు తొలగుతాయి. ప్రదక్షిణ చేసే ముందు జమ్మి చెట్టు దగ్గర నువ్వుల నూనెతో కానీ ఆవు నేతితో కానీ దీపం వెలిగించండి. దీపం వెలిగించి అప్పుడు ప్రదక్షిణ చేయాలి. దీపము లేని జమ్మి చెట్టు దగ్గర ప్రదక్షిణ ఉందే ఈ కార్తీక మాసంలో 25వ రోజు, అది మనకి ఫలితం ఇవ్వదు. ఇందాక చెప్పినట్టు ఉసిరి చెట్టుకి ప్రదక్షిణ అక్కడ దానం కానీ, ఇప్పుడు ఇక్కడ చెప్పిన జమ్మి చెట్టు ప్రదక్షిణ దానం కానీ, లేక ఆ జమ్మి చెట్టు దగ్గర శని స్తోత్రం కానీ, ఇవన్నీ కూడా మనకి దీపం వెలిగించాక చేస్తేనే ఫలితం ఇస్తాయి. దీపం వెలిగించకుండా చేస్తే ఫలితం ఇవ్వవు. ఇంకా మూడవ పని ఏమిటో తెలిసిన, ఈరోజు అత్యంత పవిత్రమైనది కదంబ వృక్ష పూజ. కదంబ వృక్షం అంటే కృష్ణుడికి చాలా ఇష్టం. నీపము కదంబము అని సంస్కృతంలో పిలుస్తాం, తెలుగులో కడిమి అంటాం. అలాగే అమ్మవారు కూడా అంతే, కదంబ కుసుమప్రియ, కదంబ వనవాటిక అని అమ్మవారికి పేరు. అమ్మవారు కూడా కదంబ వృక్షాల దగ్గర ఉంటుంది. కదంబ పుష్పాలంటే ఇష్టపడుతుంది, శ్రీకృష్ణుడికి అది ఇష్టం. అంటే ఇటు విష్ణువుకి ఇటు అమ్మవారికి కూడా కడిమి చెట్టు చాలా ఇష్టం. తెలుగులో అయితే కడిమి అంటాం, సంస్కృతంలో కదంబం అంటాం. ఈరోజు సూర్యుడు అస్తమించేలోపు ఎవరైనా, అంటే ఏ రోజు, 25వ రోజు కార్తీక మాసంలో 25వ రోజు కదంబ వృక్షం చుట్టూ పరిక్రమ చేసి, ప్రదక్షిణ చేసి, కదంబ వృక్షం దగ్గర ఆవునేతితో దీపం వెలిగించి అమ్మవారి సహస్రనామ స్తోత్రం చదివినా లేక విష్ణు సహస్రనామ పారాయణ చేసినా సకల దోషాల నుంచి విముక్తి పొందుతారు, అఖండ సౌభాగ్యం పొందుతారు. మీకు రహస్యం చెప్పనా, తెల్లవారితే ఇంకా మనకి బ్రతకడానికి వీలు లేనంత దుస్థితిలో ఉన్నది అనుకున్నవాడు కూడా, అంటే రేపు పొద్దునకి అన్నం లేదు, కూడు లేదు, గూడు లేదు, నీళ్లు లేవు, రోడ్డు మీద పడిపోతాం అనుకున్నవాళ్ళు 25వ రోజున కదంబ వృక్ష పరిక్రమణ చేసి అమ్మవారి సహస్రనామం చదువుకుంటే లేక విష్ణు సహస్రనామం చదువుకుంటే తెల్లారేసరికి వాళ్ళ స్థితిగతులు మారిపోతాయి. నేను చూశాను అలాంటి వాడిని. నేను 2013వ సంవత్సరంలో ఓ భక్తురాలు, అయ్యా మా ఆస్తి అంతా నాశనం అయిపోతుంది, రేపు ఉదయానికి మాకు అన్నం తినడానికి బియ్యం లేవు, రేపు అప్పుల వాళ్ళు వచ్చి మీద పడుతున్నారు, హౌస్ ఓనర్స్ వచ్చి మెడబట్టుకుని ఇంట్లోకి గండుతారు, మాకు ఏదైనా మార్గం చెప్పండి అన్నది. ఆవిడ అదృష్టం, పూర్వజన్మ సుకృతం అక్కడ ఉంది. ఆవిడ సరిగ్గా 25వ రోజు వచ్చిందనమాట ఈ కార్తీక మాసంలో. 25వ రోజు ఉదయం 8 గంటలకి మన మా పీఠానికి వస్తే వెంటనే మా అదృష్టవశాత్తు పీఠంలో, ప్రణవపీఠంలో కదంబ వృక్షం ఉంది కనుక, కడిమి చెట్టు ఉంది కనుక, అమ్మా నేను చెప్పినట్టుగా కదంబ వృక్షం చుట్టూ పరిక్రమ చేసేయి, ప్రదక్షిణ చెయ్యి, ఆవు నేతి దీపం వెలిగించంటే ఆవు నెయ్యి దీపం కూడా లేదండి అంది. ఆ దీపం ప్రమిద నేనే ఇచ్చాను, వెలిగించింది. ఇప్పుడు ఇవాళ దర్జాగా ఉంది ఆవిడ. అంటే రూపాయలు 4 వచ్చాక ఇంక మళ్ళీ గురువుగారు కనపడరాదు, వేరే విషయం, కానీ ముందు కష్టంలో బయటపడతారు కదా. కాబట్టి 25వ రోజు సూర్యాస్తమయంలోపు కదంబ వృక్షానికి పరిక్రమణ చేసేవాడు, కదంబ వృక్షం దగ్గర ఆవునేతి దీపం వెలిగించేవాడు, దానం చేసేవాడు కటిక దారిద్ర్యం నుంచి బయటపడతాడు. క్షణంలో అస్తవ్యస్తంగా ఉన్నటువంటి పరిస్థితి చక్కబడిపోతుంది అన్నమాట. ఇంకా ఈరోజు అంబరీషోపాఖ్యానం, మిగతా కథ వినాలి. ఆ కథ వినే ముందు ఏం చేస్తారు, చేతులు అక్షతలో ఓ పుష్పమో పట్టుకోండి. ఇప్పుడు చెప్పే కథ అంతా ఈరోజు వినాలి. విన్న తర్వాత ఈ అక్షతలో పుష్పమో విష్ణువు సన్నిధానంలో వేసి దాన్ని నెత్తి మీద చల్లుకోండి, అప్పుడు ఆ కథా ఫలితం వస్తుంది. మనం ఇంతో పూర్వభాగంలో చెప్పుకున్నాక 24వ రోజు కార్యక్రమంలో అంబరీషుడు ఏకాదశి వ్రతం చేసి ద్వాదశి నాడు పారాయణ చెయ్యాలి. ఆ సమయంలో ఆయన దగ్గరికి ఆతిథ్యానికి దుర్వాసుడు వచ్చాడు. దుర్వాసుడు ఎప్పటికీ రాకపోవటంతో ఏం చెయ్యాలో అర్థం కాక ద్వాదశి ఘటికలు దాటిపోతే ఆ ద్వాదశి వ్రతమే నశిస్తుంది గనక పురోహితుల్ని సలహా అడిగితే మహానుభావులైనటువంటి పండితులు ఏమన్నారు, మంచినీళ్లు తాగితే దోషం ఉండదు, కుడుచుటయును కాదు, కుడువకుంటయు కాదు, సలిల భక్షణం సమ్మతంబు. మంచినీళ్లు పారణ చేస్తే, తులసీ జలం పారణ చేస్తే అది తిన్నట్టు కాదు, తినకుండా ఉన్నట్టు కాదు. ద్వాదశి ఘటికలలో పారణ చేసిన పుణ్యం వస్తుంది. అన్నం తినలేదు గనక అతిథికి పెట్టకుండా అన్నం తిన్న పాపము రాదనగానే ఆయన కాస్తంత నీళ్లు తాగాడు. అలా తాగాడు లేదో సరిగ్గా సమయానికి అక్కడికి అడుగు పెట్టాడు దుర్వాసుడు. అప్పటిదాకా లేనివాడు అప్పుడు అడుగు పెట్టాడు. ఇదే హరిపరీక్ష అంటారు, శ్రీమన్నారాయణ పరీక్ష అది. ఆయన రావడంతో పళ్ళు పటపట కొరికి, ఓరి దుర్మార్గుడు అంబరీష, నీకెంత కండ కావరం ఎంత మదం. అతిథిని ఇంటికి పిలిచి ఆయనకి భోజనం పెట్టకుండా పారణ చేస్తావా, అది మహాపాపం. అతిథిర్ యత్ర భగ్నాసో గృహాత్ ప్రతి నివర్తతే సదత్వా దుష్కృతం తస్మై పుణ్యమానాయ గచ్చతి. అతిథి ఇంటికి వచ్చినప్పుడు ఆయనకి అన్నం పెడతానని పెట్టకుండా, అసలు ఇంటికి వచ్చిన అతిథిని ఎప్పుడూ కూడా నిరాశపరచకూడదు. అతిథి కనుక ఇంటికి వచ్చి నిరాశతో మనం ఏం పెట్టకపోతే, ఏమి ఇవ్వకపోతే ఏడుస్తూ పోయాడు అనుకోండి, ఒక ఆయన ఇంటికి వచ్చాడు అతిథి, అయ్యా నాకు ఇంత అన్నం పెట్టండి అన్నాడు, నేను పెట్టనన్నావు నువ్వు, దాంతో వాడు నిరాశతో వెళ్ళిపోతే వాడి పాపం అంతా మనకు వస్తుంది, మన పుణ్యం అంతా వాడు పట్టుకుపోతాడు. అయ్యా నాకేదో ఇంత 10 రూపాయలు ఇవ్వండి, దరిద్రంతో వచ్చానని ఎవడైనా మీ ఇంటికి వచ్చి అడిగితే ఇవ్వండి ఎంతో కొంత, 10 రూపాయలు అడిగితే 1 రూపాయిన ఇవ్వండి. వచ్చిన వాడిని అవమానించి ఏమి ఇవ్వకుండా పంపేస్తే వాడు నిరాశతో ఏడుస్తూ అతిథి వెళ్ళిపోతే వాడి పాపం మనకు వస్తుంది, మన పుణ్యం వాడికి వెళ్ళిపోతుంది. అందుకే పూర్వం ఇంటికి వచ్చిన వాడికి ఎంతో కొంత ఏదో ఒకటి ఇచ్చేవారు, తృణమో పణమో ఇచ్చి పంపేవారు, ఏమీ లేని దరిద్రుడు కూడా ఉసిరికాయ ఇచ్చేట వెనకడికి, కాబట్టి ఏదో ఒకటి ఇవ్వాలి. అందున ఈ కార్తీక మాసంలో అన్నం పెడతానని ఒకడిని పిలిచి అతనికి పెట్టకుండా మనం తినకూడదు, అది నీకు తెలియదా మహారాజా, సకల ధర్మాలు ఎరిగిన వాడు విష్ణు భక్తుడి, నన్ను అతిథిగా పిలిచి భోజనం పెడతానని నేను వచ్చేలోపు వినక ముందు చూడకుండా పాలన చేస్తావా, దీనికి తగిన ఫలితం నీవు అనుభవించదవుగాక, నువ్వు చేపవై పుట్టు, తాబేలువై పుట్టు, పందివై పుట్టు, సింహానివై పుట్టు, విప్రుడివై పుట్టు, పొట్టివాడివై పుట్టు, క్షత్రియుడివై పుట్టు, బుద్ధుడివై పుట్టు, నాస్తికవాదంతో ఉండే చార్వాక మతంతో ఉండినటువంటి బుద్ధుడివై పుట్టు, యదువంశంలో జన్మించు, కల్కివై పుట్టు అని తిట్టేశాడు. ఆ సమయంలో తన భక్తుణ్ణి, తన పరమ భక్తుణ్ణి, అందున ఏకాదశి వ్రత నియమ నిష్ఠాగరిష్ఠుడైనటువంటి పుణ్యాత్ముణ్ణి అంబరీషుణ్ణి దుర్వాసుడు శాపం పెడతాడని తెలుసుకుని శ్రీ మహావిష్ణువు అంబరీషుడి శరీరాన్ని ఆవరించి స్వీకరిస్తున్నానన్నాడు. అంటే ఇప్పుడు ఈ శాపాన్ని ఎవరు సేకరించారు? నిజానికి అంబరీషుడికి ఏం తెలియదు, అంబరీషుడి శరీరాన్ని ఆవరించి విష్ణు ఇవి నేను సేకరిస్తున్నానన్నాడు. పోనీ అప్పుడైనా వదిలేచ్చుగా దుర్వాసుడు, అక్కడ తాగలేదు, ఇన్ని శాపములు పెట్టినా చిరునవ్వు నవ్వుతూ ఆ శాపాలు అనుభవిస్తాను, సేకరిస్తానంటావా దుర్మార్గుడా, నీకు పశ్చాత్తాపం కూడా లేదుట్రా, నా కాళ్ళ మీద పడి క్షమార్పణ కోరడం మానేసి పైగా నేను శాపం పెడుతుంటే చిరునవ్వుతో నే శాపం అనుభవిస్తా, నే శాపం అనుభవిస్తానంటావా, అనుభవిస్తావు, ఏమనుభవిస్తావు, ఇప్పుడు చావును అనుభవిస్తావు అంటూ అమాంతంగా తన జడల్లో ఒక జడ పీకి నేల మీద కొట్టి అందులోంచి ఒక భయంకరమైన కృత్యను సృష్టించాడు. పాపం నిజంగా అంబరీషుడి దగ్గర ఏం అపరాధం ఉంది పాపం? కర్మగాలి భోజనానికి పిలిచి, ఆ భోజనానికి ఆయన రావడం లేట్ అయితే ఆలస్యమైందని ఇన్ని నీళ్లు తాగాడు ఆయన, ఎంత చేసిపోయి భోజనం కూడా చేశాడా? అందుకే మహాత్ముల జోలికి ఎప్పుడు వెళ్ళకూడదు. మనం ఎంత గొప్పవాడమైనా అవ్వచ్చుగాక, కానీ అవతలవాడు కూడా మహాత్ముడని గ్రహించాలి. వెనక ముందు చూడకుండా ఒక కృత్యని సృష్టించాడు. కృత్య అంటే చెప్పిన పని చేసి పెట్టే ఒక క్షుద్ర శక్తి, రాక్షస శక్తి. దానిని యజ్ఞాల్లోంచి, జడల్లో నుంచి, కమండలంలో నుంచి మహర్షులు సృష్టించగలరు. అటువంటి కృత్యను సృష్టించగానే ఆ కృత్య ఒక భయంకరాకారం ధరించి, రాక్షసీ రూపం ధరించి, మహర్షి ఏమిటి నా కర్తవ్యం అన్నది, వెళ్ళు ఈ దుర్మార్గుణ్ణి అంబరీషుణ్ణి చీల్చి చెండాడి, కండలు పీకి మింగేయి అనగానే ఆ కృత్య హోహోహో అంటూ అమాంతంగా వచ్చి పడిపోయింది మీదకి, అంబరీషుడి మీదకి. అంబరీషుడు ఏమి ఎరగనట్టుగా నారాయణ వాసుదేవ పరంధామ అంటున్నాడు. ఇంతలో అప్పటిదాకా ఎన్ని తప్పులు చేసినా క్షమించాడు శ్రీహరి, శాపం పెట్టినా క్షమించి తాను సేకరించాడు. కానీ తన భక్తుడిని చంపడానికి దుర్వాసుడు ప్రయత్నించగానే ఆగ్రహించాడు ఆయన. ఆయన అంబరీషుడి రక్షణకి చక్రాన్ని పంపాడు. ఆ చక్రం రివ్వును వచ్చి పడిపోయింది మీదకి, అమాంతంగా వచ్చి అంబరీషుణ్ణి చంపడానికి మీదకొస్తున్న ఆ కృత్యని, రాక్షసిని తల నరికి చంపి అవతల బారేసింది. చూస్తుండగా జనాలందరికీ ఆశ్చర్యం కలిగింది అనమాట, తల బర్రును ఎగిరి పడిపోయిందట. మహాత్ములు ఉపాసకుల జోలికి వచ్చిన వాళ్ళందరికీ తలకాయలలా ఎగిరిపోతాయి. ఈ విధంగా ఆ కృత్యని, సుదర్శన చక్రం తల నరికి అవతల బారేసి ఆ తర్వాత మహావేగంగా దుర్వాసుడి మీద పడింది. శాపమిచ్చి తన భక్తుణ్ణి శిక్షించాలనుకున్న మహర్షిని నీ అంతం చూస్తానంటూ చక్రం వెంటబడగానే అప్పటిదాకా శాపం పెట్టి రెచ్చిపోయినటువంటిది దుర్వాసుడు ఒక్కసారి వణికిపోయాట. భయంకరమైన సుదర్శన చక్రానికి ఎవడడ్డం వెళ్ళగలడు? సుదర్శన చక్రం అంటే మాట్లా విష్ణువు తర్వాత విష్ణువు, అది శ్రీమన్నారాయణుని దివ్యశక్తులన్నీ అందులో కేంద్రీకృతమై ఉన్నాయి. సుదర్శన చక్రానికి 1000 అంచులు ఉంటాయి, మంచి రంపాల్లాగా పదునుగా ఉండే 1000 కోరలు ఉంటాయి దానికి. ఆ పదునైన రంపపు కోరల వంటి 1000 కోరలు, 1000 అంచులు, సహస్రారం అంటారు, సహస్ర ఆరములు కలిగినటువంటి సుదర్శన చక్రం భగ భగ మంటలతో దుర్వాసుడు వెంటబడింది. సుదర్శన చక్రం కోటి సూర్యుల కాంతితో వెలిగిపోతుంది, అగ్నిహోత్రుల యొక్క జ్వాలలతో కనిపిస్తుంది అది. దానికి ఉన్న అంచులు చాలా పదును, అసలు ఆ అంచు తగిలితే ఆ తర్వాత శరీరం మొక్కలు మొక్కలైపోవలసిందే, కొండలే దానికి లెక్కలేదు. విష్ణు స్వరూపం అది. సుదర్శన చక్రం అంటే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు యొక్క ప్రతీక, విష్ణు శక్తి అది. అటువంటి సుదర్శనం ఈనాడు దుర్వాసుడి మీద పడింది. దుర్వాసుడు అందుకే అంత కాంతితో, కోటి సూర్యుల కాంతితో ఉన్న, జ్వాలలతో కూడిన సుదర్శన చక్రాన్ని చూచి వణికిపోయి బావోయని ఒక్క అరుపరిచి పరిగెత్తడం మొదలుపెట్టాడు. పరుగు పరుగున వెళ్ళాడు. ఈ భూలోక, భువర్లోక, సువర్లోక, మహర్లోక, జనలోక, గోలోక, తపోలోక, సత్యలోకాలు, అతల, వితల, సుతల, తలాతల, రసాతల, పాతాళాది లోకాలన్నీ తిరిగి కనిపించిన వాళ్ళల్లా రక్షించండి రక్షించండి అంటే వాళ్ళు అన్నారు, మేము సామాన్యులం, విష్ణు చక్రం వెంటపడి నిన్ను చంపబోతూ అంటే మేము ఆ విష్ణు చక్రాన్ని వెనక్కి లాగి నిన్ను రక్షించగలమా, మా వల్ల కాదు నాయన అన్నారు. చివరికి ఆయన ఇంద్రుడి దగ్గరికి వెళ్ళాడు, ఇంద్రుడు వణిగిపోయాడు. ఇప్పుడు ఈయన బ్రహ్మ దగ్గరికి వెళ్ళాడు. బ్రహ్మదేవుడు అన్నాడు, నేను విష్ణు బొడ్డులోంచి పుట్టిన తామర పువ్వులోంచి పుట్టిన చంటి బిడ్డని, నేనేం రక్షిస్తాను, నా వల్ల కాదన్నాడు. ఇప్పుడు ఈయన కైలాసానికి వెళ్ళాడు. ఈశ్వరుడు, నేను విష్ణువు ఒకటి, విష్ణు చక్రం నిన్ను చంపబోతుంటే నేను ఎలా రక్షిస్తాను, వెళ్ళు విష్ణువు దగ్గరికే పో అన్నాడు. వెంటనే ఈయన పరుగు పరుగున వైకుంఠానికి వెళ్ళాడు. వాసుదేవ, పరంధామ, శ్రీ మహావిష్ణు, నారాయణ అని కాళ్ళ మీద పడి, ప్రభు, అతి భయంకరమైన అగ్నిజ్వాలలతో పదునైన అంచులతో నా అంతం చూడ్డానికి ఈ విష్ణు చక్రం నా వెంటపడింది, రక్షించు నీ చక్రం నుంచి అనగానే, విష్ణువు నాయన, ఇప్పుడు ఆ చక్రం నా చేతిలో లేదు, ఆ చక్రాన్ని నేను అంబరీషుడికి రక్షణ కోసం పంపాను, ఇప్పుడు ఆ చక్రం అంబరీషుడు చెప్పిన మాట తప్ప ఎవ్వరి మాట వినదు, నువ్వు చేసిన అపరాధం మామూలు అపరాధమా, పరమభక్తుణ్ణి నిరపరాధిని నీకెంత అన్నం పెట్టాలనుకున్న పుణ్యాత్ముణ్ణి నోటికొచ్చినట్టు శపించావు, పోన్లేనని ఆ శాపాన్ని నేను స్వీకరించాను. మత్స్య కోర్మః వరాహశ్చ నారసింహశ్చ వామనః రామో రామశ్చ రామశ్చ బుద్ధః కల్కిరేవచ. ఈ పది అవతారాలు దశావతారాలు నేనెత్తబోతున్నాను, నీ శాపాన్ని స్వీకరిస్తున్నాను, నువ్వు చేసిన అపరాధాన్ని నేను భూలోకంలో అవతరించి తీర్చుకోవాల్సి వస్తుంది, ఆ శాపాలు అనుభవించవలసి వస్తుంది, అక్కడితో ఆగిపోయిన శాపాలు ఇస్తే ఆ శాపాలు నేను అనుభవిస్తాను, ఏకంగా నా భక్తుని చంపాలనుకున్నావు, అందుకే సుదర్శన నీ వెంటబడింది, మళ్ళీ వెళ్ళి అంబరీషుడే పట్టుకో, అంబరీషుడు తప్ప నిన్నెవరూ రక్షించలేరనగా మళ్ళీ పాపం దుర్వాసుడు అంబరీషుడు వెంటే పడ్డట, తిరిగి భూలోకానికి ప్రయాణమై వచ్చాడు. ఈరోజు ఇక్కడి వరకు ఈ కథ వినాలి. ఈ కథ విన్న తర్వాత ఈ అక్షతలు ఏం చేయాలి, శ్రీ మహావిష్ణు పాదాల దగ్గర వెయ్యాలి. పువ్వులు అక్షతలు ఏవి చేత్తో పట్టుకుంటే అక్కడ వేసి ఆ తర్వాత ఆ కథాక్షతలు నెత్తి మీద వేసుకుని ఆ తర్వాత ఉపవాసం ఉన్నవాళ్ళైతే నక్షత్ర దర్శనం చేసుకుని రాత్రికి భోజనం చేయాలి. నేను దాకే చెప్పినట్టుగా జమ్మి ప్రదక్షిణ, ఉసిరికి ప్రదక్షిణ, దీపదానం, కదంబ ప్రదక్షిణ ఇవన్నీ చేస్తే సకల పాపాల నుంచి విముక్తి పొందుతామన్నమాట. మళ్ళీ భాగంలో కలుసుకునేదాకా హరి ఓం తత్సత్.